అదృశ్య ప్రపంచమును గూర్చి లేఖనములు ఏం చెప్తున్నాయి దాని సంగతులు 2వ అధ్యాయము chapter 2 ది అన్సీన్ రెల్మ్ గాడ్ అండ్ ది గాడ్స్ అదృశ్య ప్రపంచము దేవుడు మరియు దైవములు అదృశ్య ప్రపంచము మరియు మానవాతీతమైన విషయాల పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు గత కొద్ది సంవత్సరాలుగా వినోదాన్ని అందించే చిత్ర పరిశ్రమను గూర్చి ఆలోచించండి గత దశాబ్ద కాలంగా దేవదూతలను గూర్చి గ్రహాంతర వాసులను భూతములు దయ్యములు ఆత్మలు మంత్రములు ఇంద్రజాలము పిశాచాలు తోడేలు స్వరూపము ధరించుకుని మనుష్యులు మరియు మానవాతీత శక్తులు కలిగిన వ్యక్తులు గురించి వేలాది పుస్తకాలు టెలివిజన్ కార్యక్రమాలు మరియు చలనచిత్రాలు వచ్చాయి హాలీవుడ్ రంగమునకు చెందిన అనేక వ్యక్తులు మానవాతీత లక్షణాలు కలిగిన వాటిని రూపొందించారు అవి ఎక్స్మెన్ ఎవెంజర్ హ్యారీ పోటర్ సూపర్ మ్యాన్ మరియు ట్వైలైట్ సాగా అనే చలనచిత్రాలు ప్రిన్స్ మరియు మానవాతీతమైన ఎక్స్ ఫైల్స్ లాంటి దూరదర్శన్ కార్యక్రమాలు కృత ఆలోచనలతో నిరంతరాయంగా కొనసాగుతూ ఉన్నాయి ఇవన్నీ నిజముగా పుస్తకాలలోను కథలలోను చిత్రాలలోను ప్రసిద్ధి చెందుతున్నాయి కదా ఎందుచేత దానికి ఒకటే సమాధానం మనుషులు సహజత్వమునకు దూరముగా పారిపోవాలని అనుకోవడమే మనము నివసించే ప్రపంచము కన్నా ఆసక్తిని కలిగించే ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఉన్నారు వారు చూపించే విషయాలలో చెడుకు మంచికి మధ్య ఉన్న వ్యత్యాసము విశ్వంలో ఉన్న విషయాలను గొప్పగా చేసి చూపించడము మనకు ఆశ్చర్యమును కలిగిస్తాయి ది లార్డ్ ఆఫ్ రింగ్స్ ట్రయాలజీలో డార్క్ లార్డ్ సౌరోన్కు వ్యతిరేకంగా మధ్య ప్రాంత గ్యాండల్స్ ఫ్రోడో మరియు కంపెనీ నాయకుల చేత ఇతివృత్త పోరాటాలు ఒక అర్ధశతాబ్దానికి పైగా పాఠకులను మరియు ఇప్పుడు చలనచిత్రకారులను ఆకర్షించాయి అంతేకాకుండా మరో ప్రపంచపు తిరుగుబాటుదారుని మీద మరింత అద్భుతమైన విజయాన్ని సాధించటము పాఠకులను ఆకర్షించాయి వేరొక స్థాయిలో ప్రజలు ఇతర ప్రపంచాలకు ఆకర్షింపబడతారు ఎందుకంటే ప్రసంగీ గ్రంథంలో ఈ రీతిగా చెప్పబడింది అదేమనగా శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందు దేవుడు ఉంచి ఉన్నాడు 3వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది మానవ అనుభవాన్ని మించినది అది దైవత్వానికి సంబంధించిన దాన్ని గూర్చి మానవ స్థితి ఎదురు చూస్తూ ఉంటుంది అపొస్తలైన పౌలు కూడా దీనిని గూర్చి రాయడం జరిగింది ఈ ఆలోచన దేవుడు సృజించిన సృష్టిలో ఉన్నది అని బోధించాడు సృష్టి సృష్టికర్తను గూర్చి సాక్ష్యమిస్తుంది మరియు మన ఆలోచనలు మించిన ప్రపంచము ఉంది రోమాపత్రిక 1వ అధ్యాయం 18-23 వచనాల్లో ఇలాగూ వ్రాయబడి ఉన్నది నిజానికి ఈ ప్రేరణ శక్తివంతముగా అణిచివేయబడుతుందని పౌలు 18వ వచనంలో బోధించాడు అయితే మానవాతీతమైన వాటిని గూర్చి మన పుస్తకాలలో చిత్రాలలో పురాణాలను ధ్యానించిన రీతిగా బైబిల్ వ్రాయబడిన సంగతులను ధ్యానించటం లేదు ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి వారు ప్రత్యేక ప్రభావాలను లేకపోవటమే కొందరికి బైబిల్ నందు ఉన్న వాటిని వారు గొప్పవాటిగా లేదా విరోచితంగా భావించటం లేదు ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆదివారపు బడిలో అనగా సండే స్కూల్లో నేర్చుకున్న అవే సంఘటనలు అవే ప్రజలు అని ఆలోచించడమే వాటి యందు సంస్కృతిపరమైన అవరోధం ఉంది పురాతన గొర్రెల కాపర్లు పురాతన మనుషులు వస్త్రములను ధరించి సంగమంలో ప్రదర్శించే నాటకములలో చాలామంది నటులు ప్రదర్శించే ఊరేగింపు వంటి వాటిని గుర్తించడం మనకు కష్టం కానీ నేను విజ్ఞాన శాస్త్రానికి మించిన మరియు అతీంద్రియ శక్తులను గూర్చిన మన ఊహను అదృశ్య ప్రపంచమును గూర్చి బైబిల్ నందు బోధింపబడిన విషయాలను ధ్యానించుట ద్వారా గుర్తించడము సులభమవుతుంది. సంవత్సరాల తరబడి సంఘములలో నేను వింటూ వచ్చిన అవకాశం పోగొట్టుకోవద్దు అనే అంశం అదృశ్యమైన వాటి గురించి చెప్పే అంశంపై విసుగు పుట్టిస్తూ ఉంది. మరియు కనిపించని అదృశ్య ప్రపంచమును గుర్చి సంఘాలలో చేసే బోధలు అర్ధరహితముగా ఉంటూ వాటి అర్థాన్ని బలహీనపరుస్తూ ఉన్నాయి. చాలామంది క్రైస్తవులు కనబడని అదృశ్య ప్రపంచము నిజమని కూడా ఊహించరు. దేవదూతలకు రెక్కలు ఉండవు. దేవదూతులు అని చెప్పినప్పుడు సెరాపులుగా లెక్కించబడవు, ఎందుకంటే సెరాపులు ఎక్కడా దేవదూతలని పిలువబడలేదు మరియు ప్రాణులుగా కూడా పిలువబడలేదు. దేవదూతలు ఎల్లప్పుడూ మానవ రూపంలో ఉంటారు. అలాగే దయ్యములకు కొమ్ములు మరియు తోకలు ఉండవు, మరియు అవి మనలను పాపము చేయుటకు ప్రలోభ పెట్టవు కూడా. మనంతట మనమే పాపము చేస్తాం. మరియు బైబిల్ దయ్యముల చేత పీడింపబడుతున్న వారిని గూర్చి ఈ రీతిగా వివరిస్తూ ఉంది. అదేమనగా, దయ్యములు తెలివైన రీతిలో చెడు చేయుటకు మనుషులను బొమ్మల వలె ఆడిస్తాయి అని. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమనగా, దేవదూతలు మరియు దయ్యములు చాలా చిన్న పాత్ర వహిస్తూ ఉన్నాయి. సంఘము అంతకు మించి ఉన్న గొప్పవారిని మరియు వారి యొక్క పనులను చూడలేకపోతుంది. దైవములు వాస్తవికము. మొదటి అధ్యాయంలో బైబిల్ చెప్పేది మీరు విశ్వసిస్తున్నారా అనే ప్రశ్న అడగటము జరిగింది. ఇది ఒక క్విజ్గా పరిగణించబడింది. దేవుడు తన యొక్క దైవ సంబంధమైన నిర్ణయాలను నెరవేర్చుకున్నట కొరకు ప్రత్యేక సైన్యాన్ని కలిగి ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. ఇది దేవుని సభ అని, దేవుడు తీర్పు తీర్చే స్థలము, ఆలోచన చేసే స్థలం అని పేర్కొనబడింది. కీర్తన గ్రంథము 89:5-7 దానియేలు గ్రంథము 7:10-10 దీని గురించి తేటగా రాయబడిన ఒక వచనము కీర్తనల గ్రంథం 82:1 అది ఈ రీతిగా చెప్తూ ఉంది. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచు ఉన్నాడు. దీని గురించి మీరు ఆలోచించినట్లయితే ఇది నిజముగా ఆశ్చర్యకరమైన వచనం. మొదటిసారి నేను దీనిని చూచినప్పుడు ఈ వచనము నాకు వణుకును పుట్టించింది. కానీ ఈ వచనం యొక్క భావము సులభముగా మరియు తేటగా చెప్పబడుతూ ఉంది. మిగతా చోట్ల బైబిల్ ఏం చెప్తుందో అర్థం చేసుకోవడానికి కీర్తనల గ్రంథము 82:1 అను ఈ వచనము అర్థము చేసుకోవాలి. ఈ సందర్భంలో మాత్రం ఈ వచనం దైవమును గురించి ఏమి చెబుతుంది మరియు దైవములు అను ఈ పదము ఎలా నిర్వచింపబడుతుందో అర్థము చేసుకోవాలి. హెబ్రీ భాషలో ఉన్న ఎలోహిం అనే పదము దైవములు అని తర్జుమా చేయబడింది. మనలో చాలామంది ఎలోహిం అనే పదము ఏకవచన ప్రయోగము అని అనుకుంటాం. అంటే తండ్రి అయిన దేవునికి సంబంధించిన పేర్లలో ఒక పేరుగా భావిస్తాం. అంతకు మించి బహుళ అర్థంలో ఈ పదమును ఆలోచించడం మనకు కష్టం. కానీ ఈ పదము కనబడని అదృశ్య ప్రపంచంలో నివసించే ఏ వ్యక్తికైనా వర్తిస్తూ ఉంది. అందుచేత ఈ పదం దేవునికి Adikandam 1:1, దయ్యములకు Dutiyopadeshakandam 32:17 మరియు మనుష్యుల మరణము తర్వాత ఉండే ఆత్మలకు కూడా వాడబడినది. 1 Samuel 28:13 బైబిల్కు సంబంధించి నా ఆత్మలయందు విశ్వాసము చే ఎవరి చిరునామా అయినా సరే ఆత్మ ప్రపంచానికి సంబంధించిన ఎలోహిం అనే పదము దేవుడు మాత్రమే కలిగి ఉన్న ప్రత్యేకమైన సామర్థ్యాలను గూర్చి హెబ్రీ భాషలో ఉన్న పదం తప్ప మరి ఏ ఇతర పదము నిర్వచించలేదు. ఎలోహిం అనే పదమును ఉపయోగించకుండా దేవునిని ఇతర దైవముల నుండి బైబిల్ వేరు చేసింది. ఉదాహరణకు బైబిల్ నందు చెప్పబడిన దేవుణ్ణి దైవపుత్రులు ఆరాధించాలి అని బైబిల్ ఆజ్ఞాపించింది. కీర్తనల గ్రంథము 29:1 రాయబడి ఉన్నది, ఆయన వారి సృష్టికర్త మరియు వారి రాజు అని. కీర్తనల గ్రంథము 95:3, 148:1-5 పొందుపరచబడినది. కీర్తనల గ్రంథము 89:6-7 ఈ రీతిగా చెప్పబడింది, మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు? మొదటి రాజుల గ్రంథము 8:23, కీర్తనల గ్రంథము 97:9 పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు అని వ్రాయబడి ఉన్నది. బైబిల్ రచయితలు ఇశ్రాయేలు దేవుణ్ణి ఎవరితోనూ సమానునిగా చేయలేదు. ఆయన దేవుడు అని ద్వితీయోపదేశకాండము 17:10, కీర్తనల గ్రంథము 136:2 వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ దూతల సభలో సమాజంలో ఉన్న వీరందరూ నిజముగా ఉన్నవారే. ఈ పుస్తకం యొక్క 1 ఆహాబు యొక్క పతనాన్ని నిర్ణయించటానికి దేవుడు పరలోక సైన్యముతో సంపాదించాడు అని ప్రస్తావించాను. ఈ వాక్య భాగంలో పరలోకానికి సంబంధించిన సభ్యులు ఆత్మలుగా పిలువబడ్డారు. ఆత్మల ప్రపంచము నిజము అని మనము నమ్మినట్లయితే, మరియు అక్కడ దేవుని చేత సృజింపబడిన ఆత్మలు అనగా దేవదూతలు నిజము అని మనము నమ్మినట్లయితే, పైన ప్రస్తావించిన అనేక వచనాలలో చెప్పబడిన దేవుని యొక్క అదృశ్య సైన్యము కూడా నిజము అని మనము నమ్మాలి. లేకపోయినట్లయితే ఆధ్యాత్మిక సంబంధమైన వాస్తవాలను మనం పెదవులతో మాత్రమే అంగీకరించినట్లు అవుతుంది. పరిశుద్ధ సభలో ఉన్న సభ్యులు ఆత్మలుగా బైబిల్ గుర్తించింది కాబట్టి దైవములు రాయితో కానీ చెక్కతో కానీ చేయబడిన ప్రతిమలు కారని మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ సభలో విగ్రహాలు దేవుని కొరకు పనిచేయలేవు. ప్రాచీన కాలంలో ఉన్న ప్రజలు ఇతర దైవములను విగ్రహాలుగా చేసి ఆరాధించారు అన్న విషయము వాస్తవం. అయితే వారి స్వహస్తములతో చేసిన విగ్రహాలు నిజమైన శక్తులు కాదు అని వారికి తెలుసు. చేతులతో చేయబడిన ఆ విగ్రహాలు వారి దైవములకు నిదర్శనముగా ఉండి బలులను స్వీకరిస్తాయి మరియు వాటిని ఆరాధించే అనుచరులకు జ్ఞానమునిస్తాయి, మరియు తాము చేసే ఆచారము ద్వారా వారి దైవములు విగ్రహముల్లో నివసించి వారి దగ్గరకు వస్తారు అని భావించేవారు. సభ యొక్క నిర్మాణము మరియు పని. కీర్తన 82:1 దైవములుగా చెప్పబడిన వారు, అదే కీర్తన 6 సర్వోన్నతిని కుమారులుగా పిలువబడ్డారు. దేవుని కుమారులు అనే పదం బైబిల్లో చాలాసార్లు ప్రస్తావింపబడినది. ప్రత్యేకించి దేవుని సన్నిధిని అని ప్రస్తావింపబడిన సందర్భంలో యోబు గ్రంథము 1:6, 2:1, అలాగే యోబు గ్రంథము 38:7 ప్రకారము దేవుడు భూమికి మూలరాయి వేసినప్పుడు మరియు మానవులను సృజించేటప్పుడు వారందరూ దేవుని దగ్గరే ఉన్నారు. దేవుడు ఈ ఆత్మ సంబంధమైన వ్యక్తులను తన కుమారులుగా పిలవడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. దేవుడు వారిని సృజించాడు కాబట్టి కుటుంబానికి సంబంధించిన పదం వాడారు అని అర్థమవుతుంది. అదే రీతిగా మీ సంతానమైన కుమారుడు లేక కుమార్తెను కూడా అదే రీతిగా సంబోధిస్తారు. ఎందుకంటే వారి సృష్టిలో మీరు పాలు పొందారు కాబట్టి. దేవుడు వారికి తండ్రి అన్న విషయం ప్రక్కన పెడితే దేవుడు వారికి రాజు కూడా. ప్రాచీన కాలంలో చాలా సందర్భాలలో రాజులు వారి యొక్క విస్తరింపబడిన కుటుంబాల ద్వారా పరిపాలించేవారు. రాజరికం అనేది వారసులకు సంక్రమించేది. పరిపాలన అనేది కుటుంబ బాధ్యత. దేవుడు తన సభకు ప్రభువుగా ఉన్నాడు మరియు తన కుమారులు దేవునితో వారికున్న సంబంధాన్ని బట్టి తరువాతి స్థానంలో ఉంటారు. అయితే కొన్ని పరిణామాలు జరిగి వారిలో కొందరు విధేయత లేని వారుగా ఎలా మారారు అనేది ఈ పుస్తకంలో ముందు ముందు ధ్యానించటము జరుగుతూ ఉంది. దేవుని కుమారులు నిర్ణయాలు చేసేవారుగా కూడా ఉన్నారు. దేవుని పని మానవ చరిత్రతో అనుసంధానించబడి ఉన్నదని మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం నుండి మనం తెలుసుకున్నాం. దుర్మార్గుడైన అహాబు మరణించాలని దేవుడు సమయం నిర్ణయించినప్పుడు అది ఎలా జరగాలి అనే నిర్ణయాన్ని తన సభకు వదిలేస్తాడు. 82వ కీర్తన మరియు మొదటి రాజులు 22వ అధ్యాయంలో ప్రస్తావింపబడిన దేవుని నిర్ణయాల సభలు మనకు మాత్రమే సంబంధించినవి కాదు, కానీ వాటిలో కొన్ని చక్రవర్తుల యొక్క అదృష్టాన్ని లేక భవిష్యత్తును కూడా నిర్ధారించాయి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో బబులోను రాజైన నెబుకద్నెజరు కొంతకాలము పిచ్చివాడుగా ఉండాలని దేవుడు నిర్ణయించి శిక్షించాడు. ఈ శిక్ష సర్వోన్నతులకు దేవుని తీర్మానమని దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనంలో, మరియు జాగరూకులకు దేవదూతల ప్రకటన అని దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడి ఉన్నది. జాగరూకులు అనే పదం దేవుని సభలో ఉన్న వ్యక్తులను గుర్చి చెప్పబడినది. ఇది వారు ఏ రీతిగా మానవ వ్యవహారాలను కనిపెడుతూ ఉన్నారో అన్న విషయము తెలియజేస్తూ ఉంది. వారు ఎన్నడూ నిద్రపోరు. దేవుని సభకు సంబంధించిన ఈ బైబిల్ వచనాలన్నీ దేవుని సభలో ఉన్న వ్యక్తులు దేవుని పరిపాలనలో పాలిభాగస్తులని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. వాస్తవానికి దేవుడు తాను ఏమైతే చేయదలుచుకున్నాడో దానినే తీర్మానించేస్తాడు. అయితే కనీసం కొన్ని సందర్భాల్లోనైనా కొన్ని నిర్ణయాలు తీసుకున్నటకు పరలోక సంబంధమైన తన ప్రతినిధులకు దేవుడు స్వాతంత్రం ఇస్తాడు. దేవదూతలు కూడా దేవుని సభలో పాలిభాగస్తులుగా ఉంటారు. బైబిల్ యొక్క మూల భాషలో దేవదూత అనే పదము పాత క్రొత్త నిబంధనలలో సమాచారం అందించేవారుగా అనువదింపబడింది. దేవదూత అనే పదము వాస్తవానికి బాధ్యతకు సంబంధించినది. దేవదూతలు మరియు వారి బాధ్యతలు మరియు దేవుని సభలో సభ్యులుగా ఉన్న వారి యొక్క బాధ్యతలను గూర్చి ఇంకా ఎక్కువగా ఈ పుస్తకములో తర్వాత అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. ఎందుకు ఈ విషయాలు మనం ధ్యానించాలి? ఇప్పటి వరకు ఈ పుస్తకంలో ఉన్న అంశాలను చదివిన తరువాత బహుశా మీ స్పందన ఎలా ఉండవచ్చు? ఆకర్షణీయమైన అంశాలు, వీటిని బైబిల్లో ఇంతకు ముందు అన్నడూ చూడలేదు అని, కానీ ఈ సమాచారం అంతటిలో ఉన్న చిక్కులు ఏమిటి? నా యొక్క అనుదిన జీవితమునకు మరియు నా సంఘ కార్యక్రమాలకు ఇవి ఎలాగో ఉపయోగపడగలవు అనే సందేహం మీకు రావచ్చు. దానికి సమాధానం ఇదే. అదేమనగా, ఈ పుస్తకంలో పొందుపరచబడిన సత్యాలు అన్నీ దేవుడు ఎవరు, ఎలా మనం ఆయనతో సంబంధము కలిగి ఉండగలము, మరియు భూమి మీద మన ఉద్దేశం ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఖచ్చితమైన సహాయం కొరకు ఆయా అధ్యాయాలలో పొందుపరచబడిన సత్యాలు అనుదిన జీవితాలకు ఎలా అన్వయించబడగలవో తెలియజేస్తూ నేను ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయాన్ని ముగిస్తాను. ఈ అధ్యాయంలో దేవుని యొక్క పరలోక సంబంధమైన పరిపాలన మరియు దేవునిలో ఎదుగుటకు ఈ సత్యాలు ఏ రీతిగా ఉపయోగపడతాయి, చివరికి ఎలా దేవుడు మనతో సంబంధం కలిగి ఉంటాడు అన్న విషయాలను బైబిల్ ఏ రీతిగా చెప్పిందో ధ్యానించటం జరిగింది. మొదటిగా దేవుని యొక్క పరలోకపు కుటుంబపు పని, దేవుడు ఇహలోక సంబంధమైన తట కుటుంబంతో ఎలా సంబంధం కలిగి ఉంటాడు అనే దానికి మాదిరి. వీటిని గూర్చి తర్వాతి అధ్యాయంలో కూడా మనం ధ్యానించబోతూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ, దేవునికి సభ ఎందుకు అవసరమైంది అనే దాన్ని గూర్చి బహుశా మీరు ఆశ్చర్యపడుతూ ఉండవచ్చు. దేవుడు తాను చేసే ఏ పనికైనా చివరికి ఆధ్యాత్మిక ప్రపంచంలో అయినా ఒకరి సహాయము కోరడు, ఎందుకంటే ఆయన దేవుడు. కానీ తన కార్యంలో నెరవేర్చబడుట కొరకు తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని దేవుడు ఉపయోగించుకుంటాడు అని బైబిల్ ఖచ్చితముగా చెబుతూ ఉంది. దేవునికి పరిశుద్ధ సభ అవసరం లేదు, కానీ దానిని ఒక సాధనముగా ఉపయోగించుకుంట కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అంతేకాకుండా ఆయనకు మన యొక్క అవసరం కూడా లేదు. ఒకవేళ ఆయన కావాలనుకుంటే సువార్త అవసరమైన ప్రజలకు సువార్తను, తన వైపు మరలాలి అనుకునే ప్రజలకు ప్రోత్సాహకరమైన మాటను అందరికీ వినబడేలా తన స్వరముతో మాట్లాడవచ్చు. ప్రజలకు తన యొక్క స్వరం వినిపించుట ద్వారా ఇతరులను ప్రేమించమని బలవంతం చేయవచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. తన కార్యం నెరవేర్చబడుట కొరకు నిన్ను నన్ను ఉపయోగించుకుంటున్నాడు. రెండవది, దేవుడు తాను చేయాలనుకున్న కొన్ని పనులన్నిటినీ ముందుగానే నిర్ణయిస్తాడు, కానీ ఆయన అలా చేయలేదు. అహాబ్ యొక్క సంఘటనలో తన చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో నిర్ణయించుటకు దేవుడు తన యొక్క పరలోక సంబంధమైన సహకారులకు స్వాతంత్రతను ఇచ్చాడు. మరొక మాటలో చెప్పాలంటే వారి యొక్క ఇష్టాన్ని ఉపయోగించే స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని బట్టి దేవుడు ప్రతి దానిని ముందుగా నిర్ణయించలేదు అని అర్థమవుతుంది. ఇది కేవలం అదృశ్య ప్రపంచ విషయంలో మాత్రమే కాదు, మన ప్రపంచంలో కూడా ఇది నమ్మదగిన వాస్తవము. బైబిల్ నందు అదృశ్య ప్రపంచానికి ఒక నిర్మాణము ఉంది, దేవుడు దానికి సర్వాధికారి. ఎవరైతే ఆయన కొరకు పనిచేస్తారో వారు ఆయన కుటుంబము, వారు దేవుడు పరిపాలనలో పాలుభాగస్థులుగా ఉంటారు, అధికారాన్ని పంచుకుంటారు. ఆశ్చర్యకరముగా మానవ జాతిని గూర్చి కూడా ఇదే సత్యమును బైబిల్ ప్రస్తావిస్తూ ఉంది. ప్రారంభంలో ఏదేను మొదలుకొని భూమిని తనతో కలిసి పరిపాలించుట కొరకు దేవుడు నరులను సృజించెను. దేవుడు ఆదాము మరియు అవ్వలను అవ్వలతో కూడా ఇలాగు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకునుడని ఆదికాండము 1:28 దేవుని వాక్కు ఇలాగు సెలవిచ్చింది. ఆదాము మరియు అవ్వ దేవుని యొక్క పిల్లలు, దేవుని కుటుంబము, దేవుడు వారితో కలిసి నివసించాలని అనుకునేను, మరియు ప్రపంచమంతటిని ఏదేనలా చేయటానికి తనతో పాలిభాగస్థులుగా చేశాడు. చాలామంది పాఠకులకు ఇది తెలియని అంశము. అయితే చాలామందికి తెలియని విషయము ఏమిటంటే ఏదేనలో ఆదాము మరియు హవ్వ మాత్రమే దేవుని కుటుంబ సభ్యులు కాదు, దేవుని యొక్క పరలోక కుటుంబము కూడా ఉండును. పరలోకం అనేది దేవుడు మరియు ఆయన దైవికమైన కుటుంబము, ఆయన దేవదూతలతో మనము కలిసి నివసించే స్థలమని మనం ఆలోచిస్తాం. ఇది ప్రారంభము నుండి దేవుడు ఉద్దేశించినది, భవిష్యత్తులో కూడా ఉండేది. పరలోకం భూమి మీదకు దిగి రావడం, ఒక నూతన సార్వత్రిక ఏదేను నిర్మించబడటం అనే అంశముతో బైబిల్ ముగించబడటం అనేది ఏదో యాదృచ్ఛికమైన అంశము కాదు. ప్రకటన గ్రంథము 21:22 ఇది పొందుపరచబడినది. మన గమ్యస్థానాన్ని అర్థం చేసుకున్నట కొరకు విశ్వంలో దేవుని యొక్క 2 కుటుంబాలు కలిసి ఉన్న మునుపటి సమయంలోనికి మనము వెళ్ళాలి. ఏదేను తోట వరకు వెనక్కి మనము వెళ్ళవలసి ఉంటూ ఉంది. 2వ అధ్యాయము ముగియబడినది.